జై మహాకాల్. ఇది ఆగస్ట్ 28, 2004 జరిగిన ఫస్ట్ అరవిందో క్లాస్. జై జై మహాకాల్.
మెల్లిమెల్లిగా ఒక క్రమ పద్ధతిలో మనము అనుకున్నటువంటి విశేషమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఏర్పరచుకోవటానికి మనము స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ తడబడేటటువంటి అడుగులు. ఈ అడుగులు ఎలాంటివంటే, ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచంలో ఇదివరకు లేదు. చాలా తక్కువ మంది చదువుకునేవారు. అది చదువుకునేందుకు కూడా వాళ్ళంతటా వాళ్ళు చూసి రాయటమే తప్ప ప్రింటింగ్ ప్రెస్లు అవి లేవు. చాలా తక్కువ మంది చదువుకునేవాళ్ళు. రాజాదిరాజులకు కూడా చదువు వచ్చేది కాదు. అందరికీ చదువు లేదు. శివాజీకి చదువు లేదు. అక్షజ్ఞానం కూడా లేదు వీళ్ళకి. కానీ రాజాదిరాజులే రాజ్యాన్ని పాలించారు. అంచేత చాలా మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు అంటూ ఉంటారు, చదవకపోతే ఏం చేస్తాం, గాయకులు కాస్తావా అని. ఏమి చదవని వాళ్ళు రాజ్యాలు ఏలేరు. మామూలుగానే కాదు, చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రపంచంలో చదువుకోవటం అనేది చాలా అవసరమైనటువంటిది. అందరికీ చదువు ఉండాలి అని ఈనాడు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే, వ్యక్తి యొక్క జీవితంలో సుమారు 20-24 ఏళ్ళు కేవలము చదువుకోవటానికే కేంద్రీకరించబడుతున్నాయి. ఎల్కేజీ దగ్గర నుంచి చూస్తే ఎంఎస్సీ పూర్తి చేసుకుని, లేకపోతే పిహెచ్డీ పూర్తి చేసుకుని, ప్రొఫెషనల్ కోర్సెస్లో కూడా వాళ్ళు చేసుకోవాల్సినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవాలి అంటే తల్లిదండ్రులు వాళ్ళని మాకు తెలియదు అంటున్నారు. వాళ్ళకి 24 ఏళ్ళు వచ్చేంత వరకు, వాళ్ళ చదువు పూర్తి అయ్యేంత వరకు వాళ్ళకి తిండి బట్ట ఇంకా మిగతా వాళ్ళకి ఏమేం కావాలో వనరులు అన్నీ ఇస్తున్నారు కదా. ఇదివరకు ఎడ్యుకేషన్ లేదు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత అర్థమైందో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చదువుకోవటానికి తప్ప జీవితంలో ఆల్మోస్ట్ 1/3 ఎందుకంటే యావరేజ్ ఏజ్ 75-76 కదా మనిషిది, 24 ఇయర్స్ అంటే 1/3 ఏజ్ కేవలము చదువు నేర్చుకోవటానికి మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. కానీ చదువు నేర్చుకోవటానికి ఉపయోగించేటటువంటి చదువులో ఆరోగ్యం గురించి వాళ్ళకి చెప్పటం లేదు. కోరికల గురించి వాళ్ళకి చెప్పటం లేదు. చదువుతే నేర్పిస్తున్నాం కానీ ఆలోచించే విధానం మనం నేర్పటం లేదు. కేవలం చదవమంటున్నాం అంతే. మనం ఈ చదువుకోవటం వల్ల వాడికి లభిస్తున్నటువంటి విశేషమైనటువంటి ఉపయోగం ఏమిటో కూడా మనం ఆలోచించటం లేదు. ఈ చదువుకున్నటువంటి వ్యక్తి చదువు రాదు అని చెప్పబడినటువంటి వ్యక్తుల దగ్గర ఉద్యోగాలు చేయటానికి ఉపయోగపడుతున్నాయి తప్ప, ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ యొక్క ఎవరైనా బిల్ గేట్స్ వాణ్ణి హార్వర్డ్ యూనివర్సిటీ అనుకుంటారు. నువ్వు చదువుకోవటానికి పనికిరావయ్యా, నువ్వు గెట్ అవుట్ అన్నారు. వాళ్ళ దగ్గర హార్వర్డ్ యూనివర్సిటీలో చాలా గొప్ప గొప్ప డిగ్రీలు పొందినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. బిర్లా, టాటా గ్రూప్ ఏమి చదువు రాదు. బిర్లా వాళ్ళకి అయితే చదువు రాదు అసలు. చదువు రాని ఆ అమ్మ చదివిన పిల్లల్ని, చదువుకున్న తమ్ముళ్ళని ఉద్యోగాలు ఇస్తున్నాడు. చదువు రాదు, 10th క్లాస్ కూడా అవలేదు ఆయన. బిర్లా గ్రూప్ అధినేత మొన్న శరీరం వదిలేశాడు ఆయన. ఆయన చదువు కూడా రాదు. లెక్కలు ఎక్కడ నేర్చుకున్నాడు అంటే వాళ్ళ తండ్రి మునీం దగ్గర నేర్చుకున్నాడు. మునీం అంటే తెలుసు కదా, లెక్కలు వేసేటటువంటి క్లర్క్ దగ్గర లెక్కలు నేర్చుకున్నాడు. ఆయన బిర్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అధినేత. ఆయన దగ్గర ఈ బచ్చాగాళ్ళందరూ కూడా MBAలు చదివి అది చదివి మేము చాలా గొప్ప చదువులు చదివాం. ఇందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా నేను, పేరెంట్స్కి ముందు బుద్ధి వస్తే పిల్లలు బాగుపడతారు. పేరెంట్స్కి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా బుద్ధి రావటం లేదు. బుద్ధి వచ్చినా రాకపోయినా తిట్టవలసింది తిట్టవలసిందేగా, నా పని నేను చేస్తున్నాను, మేము పని చేస్తున్నాం, మేము ఇంకా మాస్టారు, మీ పని మీరు చేసుకోండి, ఇవన్నీ ఆచరిస్తారో ఆచరించారో అది తర్వాత చూస్తుందాం మనం. ఎందుకు ఇంత తీవ్రంగా చెప్తున్నాను, పనికి రానటువంటి ఈ చదువు ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి ఒక పబ్లిక్ ఒపీనియన్గా ప్రజాభిప్రాయముగా మారినదో, మన పిల్లవాడు చదువుకోకపోతే ఏం పర్వాలేదు అనే ధైర్యం మీకు లేదు. ఎందుకంటే ప్రజాభిప్రాయం దానికి భిన్నంగా ఉంది. ఇందిరాగాంధీ కూడా నాకు తెలిసి పెద్ద చదువులు చదవలేదు, కానీ షీ ఈజ్ ఎ వరల్డ్ లీడర్. సోనియా గాంధీ డిగ్రీల గురించి ఎవడో మాట్లాడితే కనుక ఆవిడ చదువు లేదు అనే అనుకుంటున్నాను నేను. మరి చదివిందో లేదో నాకు తెలీదు, కానీ ఏదైనా డిగ్రీ ఉంటే ఎప్పుడో ఒకసారి ఆ డిగ్రీ గురించి ప్రస్తావన వచ్చి ఉండేది కదా. మరి ఆ ప్రస్తావన లేదు కనుక అత్త కోడళ్ళు ఒకే స్థాయికి చెందుతారు కనుక అత్త ఎలాంటిదో కోడలు అలాంటిదే అయి ఉంటుంది. కానీ మీరు ఎంత గొప్ప చదువులు చదివినా కూడా ఇందిరాగాంధీ లెవెల్కి రాలేరు, బిల్ గేట్స్ లెవెల్కి రాలేరు, బిర్లా లెవెల్కి రాలేరు, టాటా లెవెల్కి రాలేరు. అయినా కూడా ప్రజాభిప్రాయం వల్ల మనకి దమ్ము లేదు, మేము ఇలా ఏం పట్టించుకోము. అలాంటి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో మనము ఒక కొత్త ప్రజాభిప్రాయాన్ని తయారు చేయడానికి రెడీ అవుతున్నాం. అంటే మనం చేసేటటువంటి పని ఎంత కష్టమైనదో ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు ఎడ్యుకేషనే చాలా ముఖ్యము అని చెప్తున్నటువంటి ప్రజాభిప్రాయాన్ని మళ్లించి ఎడ్యుకేషన్ అంత ముఖ్యము కాదు, 8వ క్లాస్ తర్వాత ఇప్పుడు నేర్పబడుతున్నటువంటి చదువుకి విలువ లేదు, అంతకంటే గొప్పగా మీరేమీ నేర్చుకోవటం లేదు, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా 10th క్లాస్ తర్వాతేగా స్టార్ట్ అయిపోతాయి, ఇంటర్మీడియట్ కూడా అవసరం లేదు, యాక్చువల్గా ప్రొఫెషనల్ కోర్సెస్ లో చదివేని చెప్పరు వాళ్ళు, టెక్నికల్ పాయింట్స్ చెప్తారు, డాక్టర్ అయితే బాడీ గురించి చెప్తారు, ఇంజనీర్ అయితే మ్యాటర్ గురించి దాని గురించి చెప్తారు తప్ప అక్కడ చదివేం లేదు, ఎడ్యుకేషన్ ఏం లేదు ప్రొఫెషనల్ కోర్సెస్. అంటే 10th క్లాస్ తర్వాత సరే ఇంకా ఎడ్యుకేషన్ ఆపేయవచ్చు, నాకు స్పష్టంగా అవగాహన లేదు కానీ అమెరికాలో అదే జరుగుతోంది అని నాకు అనుమానం. అదే జరుగుతోంది కనుక మన వాళ్ళకి సీట్లు వస్తున్నాయి, అక్కడ వాళ్లే చదువుకోదలుచుకుంటే మన వాళ్ళకి సీట్లు రావు. డిగ్రీ వరకు చదువుతున్నారా? పీజీ అసలు లేదు. చెప్ప మనం ఇచ్చేటటువంటి ప్రపోజల్ ఏంటి అంటే 10th క్లాస్ తర్వాత చదువు అక్కర్లేదు, కావలసినటువంటి మనస్సును ఉపయోగించుకోగలిగేటటువంటి నాలెడ్జ్ 10th క్లాస్ లోపల వచ్చిస్తుంది. 10th క్లాస్ తర్వాత డేటా కలెక్షనే తప్ప మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏం రాదు. డేటా కలెక్షన్ అంటే అర్థమైంది కదా, ఎంఎస్సీ చదివాడు, 10th క్లాస్లో చదువుకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ తప్ప వొకాబులరీ పెరుగుతుందంటే కొత్త నాలెడ్జ్ ఏం వచ్చేది వాడికి, పిల్లి ముద్దలు ఏం వేసేడు, కెమిస్ట్రీ 10th క్లాస్లో ఉన్న కెమిస్ట్రీ ఎంఎస్సీలో కూడా చెప్తామని యాజ్ ఏ కెమిస్ట్రీ లెక్చరర్ నాకు తెలుసు, కొత్తవేమి చెప్పాం మేము. 10th క్లాస్లో వాళ్ళు ఏం కెమిస్ట్రీ చదువుకుంటారో అదే, బాటనీ జువాలజీలో కూడా అదే అయి ఉంటుంది అని ఊహిస్తున్నాను నేను, నాకు ఐడియా లేదు కెమిస్ట్రీకి ఎలా ఉందో, మిగతా సబ్జెక్ట్స్ అదే అయి ఉంటాయి. కొంచెం విశదంగా ఇంగ్లీష్లో వొకాబులరీ పెంచుకున్నట్టే బాటనీలో కూడా వొకాబులరీ పెంచుకుంటారేమో. ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా కూడా శరీరాన్ని మనసును కలిపేటటువంటి ప్రాణశక్తిని మర్చిపోయి మనం ఒంటరిగా ఎందుకు పనికిరాని చదువులు చదువుతున్నాం, అది చాలా గొప్పది అనుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసేస్తున్నాను. ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అసలు, మనిషికి ధైర్యం కలగజేసేటటువంటిది అవ్వాలి, మనిషిని ఉత్తేజపరిచేటటువంటిది అవ్వాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఎందుకు పనికొస్తుంది అంటే నేను చచ్చిపోతా, సీట్ రాకపోతే చచ్చిపోతా, ఉద్యోగం రాకపోతే చచ్చిపోతా. నాకు ఏం అనుమానం వస్తుంది అంటే కొన్నాళ్ళల్లో హోటల్కి వెళ్ళి వీడు ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ 5 నిమిషాల లోపల రాకపోతే చచ్చిపోతాను నేను అనేటువంటి స్థితికి ఎరిగిపోయాడు, డిలే భరించలేకుండా ఉన్నాడు. కానీ నేచర్లో అన్ని డిలేయింగ్ ప్రాసెస్లే, తొందరగా ఏం జరగవు నేచర్లో. అన్నం ఉడకాలంటే 20 నిమిషాలు పెట్టాల్సిందే, ఏదైనా దెబ్బ తగిలి హీలింగ్ అవ్వాలి అంటే దానికి పెట్టాల్సిన టైం పెట్టాల్సిందే తప్ప నువ్వు తొందరగా ఏం చేయలేవు. నువ్వు ఏం చేయగలవు అంటే అది వికటించకుండా దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మాత్రమే నువ్వు చేయగలవు తప్ప ప్రకృతికి విరుద్ధంగా నువ్వేమీ చేయలేవు. కానీ ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అర్థమవుతుందా ఎంత పనికిరాని విద్యా విధానము, ఆ పనికిరాని విద్యా విధానము కంటిన్యూ చేయాల్సిందే, మనకు ఇంకో దారి లేదు. కానీ దానికి ఆల్టర్నేటివ్గా మన పిల్లలకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విద్యను బోధించగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ప్రపంచంలో లీడర్స్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఇంకేదంటే అందరూ తిరిగి తద్దమ్మలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళల్లో 1% కరేజ్ ఉన్నా చాలు వాడు లీడర్ అయిపోతాడు, అందరూ తిరిగి వాళ్లే. స్పిరిచువలిజంలో కూడా తిరిగి వాళ్లే ఉన్నారు, కొంచెం బెటర్ తిరిగి వాళ్ళు అనమాట. ఇంతవరకు చెప్పింది అర్థమైందా? నేటి విద్యా విధానము పిరికి వాళ్ళని తయారు చేస్తుంది, మనస్సును ఉపయోగించుకోవటం నేర్పటం లేదు, మనస్సుని అనవసరమైనటువంటి డేటా కలెక్షన్ కి ఉపయోగపడుతుంది. అన్వాంటెడ్ డేటా, వాట్ ఈస్ ది వెలాసిటీ ఆఫ్ లైట్, ఒక క్వశ్చన్ ఫిజిక్స్ లో ఏముంది, ఏ రిఫరెన్స్ బుక్ ఇచ్చినా చెప్పేస్తాడు. ఐన్స్టీన్ అడిగారట ప్రిన్స్టన్ యూనివర్సిటీ స్టూడెంట్స్, సార్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్, ఐ డోంట్ నో అన్నట్ట ఐన్స్టీన్. ఐ డోంట్ రిమెంబర్. నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది, కండత పట్టాల్సిన అవసరం ఏంది. చాలా చోట్ల పేరెంట్స్ నేను చూస్తూ ఉంటాను, పిల్లలకి లెక్కలు చెప్తూ ఉంటారు. చాలా చోట్ల చూశాను నేను పిల్లలకి లెక్కలు చెప్తున్నప్పుడు పేరెంట్స్ని, వీళ్ళేదో చాలా గొప్పగా చెప్పేస్తూ ఉంటారు. పిల్లవాడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము లెక్కలు చూసుకుని వచ్చేస్తాడు, వీడు చాలా మురిసిపోతాడు, చాలా బాగా లెక్కలు వస్తుందని. వాడు లెక్కల టెక్నిక్ ఏం అర్థం కాలే, వాడికి అర్థమైంది ఏంటంటే ముక్కును పట్టుకుని కట్టేయటం అంతే. 5 రోజుల తర్వాత మళ్ళా ఆ క్వశ్చన్ అడిగితే వాడు చెప్పలేడు. కానీ నేను చాలా బాగా చదివి చేస్తున్నా వాళ్ళని, నేను ఎంత గొప్ప స్పీడ్లో పెట్టామో. మరి ఆ మూర్ఖత్వం నుంచి ఆ పేరెంట్స్ని ఎలా బయటపడేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఇంచేత మీతో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఏం చెయ్యాలో తెలిసి కాదు, ఎలా చెయ్యాలో మనం అవగాహన చేసుకోగలమేమో. తప్పులు ఏం జరుగుతున్నాయో తెలిస్తే, కనీసము ఆ తప్పులు మనము చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. నేటి విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాలు అర్థమయ్యాయి కదా, బట్టి కొట్టడమే తప్ప మీకు సబ్జెక్ట్ ఏమీ రాదు, ఎవరికి రాదు. ఆ వచ్చిన 2 ముగ్గురు పేరు తెచ్చేసుకుంటున్నారు. మొన్న హైదరాబాద్లో 4 రోజుల కిందట ఒక న్యూస్ పేపర్ ఐటెం చేశాను నేను, ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఏంటిది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వాళ్ళ ఒపీనియన్, సిఇఓలు ఉంటారు కదా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎవరు, వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చేటటువంటి బీటెక్ గ్రాడ్యుయేట్స్లో ఒక్కళ్ళు కూడా మాకు పనికి రారు. డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మళ్ళా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిపోవాలి. ఆ బీటెక్ కోర్సులకి మీరు 2 లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఈ పేరెంట్స్ని ఏమనాలి, ఆ గవర్నమెంట్ని ఏమనాలి. చివరికి జరిగే చెప్తున్నాను నేను, కొన్నాళ్ళు పోయాక మన బీటెక్ గ్రాడ్యుయేట్స్కి ఇప్పుడు చూస్తున్న పాటి ఆపర్చునిటీస్ కూడా ఉండవు. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎందుకున్నాయి అంటే, వాళ్ళకి హ్యాండ్స్ కావాలి కనుక, ఏమీ తెలియని వాడికంటే కాస్త టెర్మినాలజీ తెలిసిన వాళ్ళు బెటర్ కనుక క్యాంపస్లో ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు. అండి ఇంజనీరింగ్ కాలేజెస్ పెంచేసుకుంటున్నాం, మా వాడికి ఇంజనీరింగ్లో సీట్ రావాలి అని ఆనందించేస్తున్నాం. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి మానవ సమాజం వెళ్తుందో నీకు అర్థం కావటం లేదు. పేట మెడల్ కూలిపోయినట్టు ఎప్పుడో అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూలిపోతుంది. కూలిపోయింది ఆల్రెడీ, మనం కూలిపోని ఇవ్వటం లేదు. మనం అందులో దూరి ఎలా పడిపోతుందో ఆ పనిది, మనం బాయ్కాట్ చేస్తే రేపే పడిపోతుంది అది. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే మొత్తము ప్రపంచము సర్వనాశనం అయిపోతుంది. సర్వనాశనం అయిపోతుంది అంటే ఏమవ్వదు, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వాటికి నడిపేటటువంటి నాథుడు లేక మూలపడిపోతుంది, మళ్ళీ మనం రాత్రిదానికి వెళ్ళిపోతాం. అంతకంటే కొంపలు ఏమంటే, బో నాతో చాలామంది అడిగారు రాత్రిదానికి వెళ్ళిపోతే ఏమవుతుంది సార్ అని. వెళ్ళిపోతే ఏమవుతుంది, అక్కడ ఇలాగే బతుకుతాం. రాత్రిదానికి వెళ్ళకుండా ఉండాలి అని మీరు అనుకుంటే నేను ఏమైనా చెప్పగలను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చర్చించుకుంటున్నటువంటిది ఒక విద్యా విధానం గురించి చర్చించుకుంటున్నాము, ఆధ్యాత్మికత గురించి చర్చించుకోవటం లేదు అనేటటువంటిది మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అది అర్థం అవ్వాలి ముందు మీకు. మీరు జపాలు చేయించేస్తో తపాలు చేయించేస్తో మేము ఏదో చాలా ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటున్నాము కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్. నేడు ఉన్నటువంటి విద్యా విధానానికి బదులు ఒక విద్యా విధానాన్ని మనం అందజేయగలమా? భారతీయ ఋషులు యోగులు విద్యా విధానాన్ని అందించారు తప్ప ప్రపంచం నుంచి పారిపోయేటటువంటి విద్యను అందించలేదు. ఆ విద్యను నేర్చుకున్న ఒక 5 ఏళ్ల కుర్రవాడు 3 లోకాలని శాసించేటటువంటి తన తండ్రిని ఎదిరించి నించున్నాడు. ఎవరి గురించి చెప్తున్నా నేను? 3 లోకాలను జయించాడు ఆయన గారు, హిరణ్యకశిపుడు గారు. ఈయన గారు 5 ఏళ్ల బాలుడు. కానీ నారదుడు ద్వారా పొందినటువంటి ఈ విద్యను ఉపయోగించుకోవాలి. విద్యను ఉపయోగించుకోకపోతే ఏం లాభం? ఒంటరిగా తన తండ్రిని ఎదిరించాడు, చివరికి తండ్రి గంగలో దిగాడు. ఈయన గారు బాగానే ఉన్నాడు. ఒక 5 ఏళ్ల పిల్లవాడు 3 లోకాలను తెలిసినటువంటి వ్యక్తిని ఎదుర్కోగలడు ఈ విద్య బట్టి అని తెలిసిన ఈ విద్య జోలికి అవడు రావటం లేదు. ఎందుకు రావటం లేదు అంటే మూర్ఖత్వం అంతే, మానవ జాతి పరమ మూర్ఖత్వం అంతకంటే ఏం లేదు. ఆ మూర్ఖత్వం నుంచి ఇది అవగాహన అయినటువంటి వ్యక్తులు వాళ్ళని బయటికి తీయటానికి ప్రయత్నించకపోతే ఆ అర్థమైన వ్యక్తి బయటపడిపోతాడు, కానీ సమాజం జంగలో దిగిపోతుంది. రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, అరవింద, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ వ్యక్తిగతంగా వాళ్ళు సుగంధానికి జీవించారు. వాళ్ళకి వాంట్స్ ఏమీ లేవు, కోరికలు ఏమీ లేవు, కానీ వాళ్ళకి అర్థమైనటువంటి ఆ విద్యను ప్రపంచానికి అందజేస్తే ప్రపంచం ఏదైనా బాగుపడుతుందేమో, లైన్లో పడుతుందేమో అనుకుని విశాలమైనటువంటి సంస్థలు వాళ్ళ పేరు మీద అయితే రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠ్, ఇవి 2 వేరు వేరు మిషన్స్. ఒకటే రామకృష్ణ మఠ్ వేరు, రామకృష్ణ మిషన్ వేరు. రామకృష్ణ మిషన్ ఉంది కానీ రామకృష్ణ మఠ్ ఇప్పుడు యాక్టివ్గా లేదు. రామకృష్ణ మఠ్ ఉద్దేశం ఏంటి అంటే రామకృష్ణ పరమహంస జీవించిన జీవిత విధానము ద్వారా ప్రపంచంలో మార్పులు తీసుకురావటం. అంటే ప్రిపేరింగ్ సన్యాసిన్స్ ఆ వెరీ హై క్వాలిటీ. రామకృష్ణ మఠ్ ఏం లేదు, రామకృష్ణ మిషన్ ఉంది. 10 మందిని అడుక్కోవటం, అడుక్కున్న దాన్ని సద్వినియోగం చేయటం. దుర్వినియోగం చేస్తున్నారు నేనే అంటే, కానీ అడుక్కోకుండా వాళ్ళంతటా వాళ్ళు నీకు ఇచ్చి వెళ్ళాలి. చాలా అర్థమవుతుందా? డాక్టర్ నీ దగ్గరికి వచ్చి, బాబు నేను నీకు ఆపరేషన్ చేస్తాను, నాకు 10,000 అందు, నువ్వు వెళ్తావు వాళ్ళ దగ్గరికి, వాడి కాళ్ళ మీద పడతావు, నాకు టైం లేదంటే బాబు బాబు తొందరగా చేయి కాస్త అని వాడికి డబ్బిచ్చుకుంటావు, అంతే కదా. అలాగా ప్రపంచము మన దగ్గరికి వచ్చి, బాబు మేము ఇంత చాలా కష్టాల్లో ఉన్నాం, మానవ జాతి సర్వనాశనం అయిపోతుంది, మా పిల్లవాడు భవిష్యత్తు ఏమైపోతుందో, కాస్త మీరు వాడిని ఉద్ధరించు అంటే మనం పోజులు కొట్టి నేను ఉద్ధరించను, నాకు టైం లేదు అనగలగాలి. ఎప్పుడు మీరు ఆ మాట అనగలరు అంటే మీ దగ్గర సత్తా ఉంటే, మీ దగ్గర నేర్పటానికి ఏదైనా ఉండి ఏడిస్తే మీ దగ్గరికి ఎవడైనా వచ్చి అడుక్కుంటాడు. నువ్వే నేను ఆశ్రమం కట్టాలి, నాకు ఎవడైనా డబ్బిస్తాడా? ఎందుకు ఆశ్రమం కట్టాలి అంటే వాడికి తెలియదు, వీడికి తెలియదు, ఎందుకు కడుతుంది. పెద్ద ఉదాహరణలు ఏంటి అంటే సిద్ధి సాయిబాబా గుళ్ళు, ఎక్కడ పడితే అక్కడ సిద్ధి సాయిబాబా మందిరాలు లేచిపోతున్నాయి. లేచిపోతే నాకు ఆనందమే, నాకేం అందు, దానివల్ల బాధ ఏం లేదు. కానీ సిద్ధి సాయిబాబా ఏం చెప్పాడో అది మాత్రం అక్కడ చెప్పటండి. ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ అవి వదిలేసి రెసిడెన్షియల్ కాలేజెస్ కిందికి వెళ్తున్నారు పిల్లలు, పేరెంట్స్. గవర్నమెంట్ కాలేజెస్ అక్కడ ఏమి చెప్పబడటం లేదు కనుక. అలాగే ఈ దేవాలయాలలో మానవ జాతి సుఖంగా ఆనందంగా జీవించగలిగేటటువంటి విద్య మనం నేర్పటం లేదు. ఎక్కడ? దేవాలయాలలో. దేవాలయాలలో నేర్పటం లేదు కనుక ఈ సంస్థలన్నీ లేవాల్సి వచ్చింది. రామకృష్ణ మిషన్ కానీ, అరవిందో సొసైటీ కానీ, లారీ మాఫియా గ్రూప్ కానీ, ఇంకా థియోసాఫికల్ సొసైటీ కానీ, ఈ దత్త పరివారులు కానీ, ఇవంతా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే దేవాలయాలలో శూన్యం, ఎవ్వరికి ఏమీ రాదు. విద్యాలయాలలో విద్య నేర్చుకుంటున్నాం, వైద్యాలయాలలో వైద్యం చేయించుకుంటున్నాం, మరి దేవాలయాలలో ఏం చేయించుకుంటున్నాం అడుగు తింటున్నాం. దేవాలయాలలో మరి ఏం చేయాలి? దేవత్వం గురించి అవగాహన రావాలి. దేవాలయాలలో దేవత్వం గురించి లేదు కానీ ఈ గురు సాంప్రదాయాలలో ఇది నేర్పబడుతోంది బాగా స్పష్టంగా. మంచి సంగతి ఏమైనా ప్రారంభించడం స్నానం అది చేసుకుని ఓపిక ఉందా? లెక్చర్ వినే అంత ఓపిక ఉందా? మంచి సంగతి ఏమైనా కావాలా? దేవాలయాలు ఎప్పుడైతే తన పని చేయటం మానేశాయో, ఈ గురువులందరూ కూడా దేవాలయాల బదులు వాళ్ళ ఆశ్రమాన్ని స్థాపించారు. అసలు యాక్చువల్గా గురువులు చేయాల్సిందే దేవాలయాలు చేయాలి. విద్యాలయాలు విద్య నేర్పాలి. ఐన్స్టీన్ ఒకడు న్యూటన్ ఒకడు వచ్చి నేర్పడం కాదు. కానీ ఏం చేస్తాం, ఎప్పుడైతే విద్యాలయాలలో ఈనాడు విద్య ఎలా నేర్పబడుతుందో అంతకంటే ఘోరంగా దేవాలయాలలో అసలు భగవంతుడి గురించి మనం ఏం మాట్లాడము, నీ కోరికల గురించి మాట్లాడుకుంటాం. అసలు అక్కడ భగవంతుడి విగ్రహం ఎందుకుంది? నువ్వు చేయవలసినటువంటి సాధనలు ఏంటి? నువ్వు చేయవలసినటువంటి మానసికంగా నువ్వు నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటి? ఇవేం మనం దేవాలయాల్లో నేర్చుకోం, అడుక్కోవటం నేర్చుకుంటాం. అంటే అది ఎలా ఉంటుంది అంటే విద్యాలయానికి వెళ్ళి నాకు బీటెక్ డిగ్రీ ఇచ్చేస్తారా చదవను, లేకపోతే ఎంబీబీఎస్ డిగ్రీ ఇచ్చేస్తారా, లేకపోతే ఎంఎస్సీ డిగ్రీ ఇస్తారా? పోనీ అడుక్కోవటం చదవకుండా రాదు కదా. మరి దేవాలయాలలో మీ కోరికలు తీరాలి అంటే మీరు ఒక విశేషమైనటువంటి సాధనలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్య రేవాలి అంటే దుర్గా ఆలయానికి వెళ్ళాలి, కరెక్టేనా? విద్య రావాలి అంటే దుర్గా ఆలయానికి వెళ్ళాలి. మరి ఏ ఆలయానికి వెళ్ళాలి? ఏ దేవత దగ్గరికి వెళ్ళాలి తెలుసుకోండి. కనీసం శక్తి రావాలి అంటే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాలి, దుర్గ దగ్గరికి వెళ్ళాలి. మీకు చాలా తెలుసుకోవచ్చు. ధనం రావాలి అంటే సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళాలి కదా, అంతవరకు తెలుసు కదా. మరి వినాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు వెళ్తాం? ఆటంకాలు తొలగించుకోవటానికి వెళ్ళాలి. కానీ మనం ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నాం, లేకపోతే ఏ దేవాలయానికైనా చుట్టపట్టుకుని అడుగు తింటున్నావా? మరి మీకు ఆ దేవాలయాల గురించి ఏం తెలిసినట్టు నాకేం అర్థం కాలేదు. మీరు చెప్తున్నది ఒకటి, చెప్తున్నది ఇంకోటి కదా. అంతే, కరోనాశనం అయిపోయింది దేవాలయాల యొక్క టెక్నాలజీ. సైన్స్ చదువుకోవాలని ఉండి నాకు ఎదురుకుండా ఒక కామర్స్ కాలేజీ కనిపించింది, అందులోకి వెళ్ళి జాయిన్ అయిపోతా. కదా మంచి చెప్పండి. మీరు సైన్స్ చదువుకోవాలని ఉంది, మా పల్లెటూరులో కామర్స్ కాలేజీ ఉంది, జాయిన్ అయిపోతాను అందులో. మరి ఎక్కడికి వెళ్తా? మరి మీరు ఏ దేవాలయానికి వెళ్ళాలి? తెలీదు. దగ్గరగా ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం గెలుపుకోండి. ఇంజనీరింగ్ చదవాలి, దగ్గరగా కామర్స్ కాలేజీ ఉంది, ఆ కాలేజీకి వెళ్ళిపోండి. వెళ్ళాం కదా, 40 మైళ్ళు దూరంగా ఉన్నా. మొన్ననే హైదరాబాద్లో మా ఒంగోలు వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. వాళ్ళ అమ్మాయి బీటెక్ పాస్ అయ్యి బీటెక్ ఎదురు తీస్తున్నా గుర్తులేదు ఏం చదివింది అమ్మాయి. భువనగిరిలో ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ కోర్స్ వచ్చింది. అంచేత ఒంగోలు నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ప్రతిరోజు భువనగిరికి వెళ్ళి వస్తూ ఉంటుంది. భువనగిరి ఎంత దూరంలో ఉంది? ఐడియా ఉందా హైదరాబాద్ నుంచి భువనగిరి ఎంత దూరంలో ఉంది? 42 కిలోమీటర్స్. ప్రతిరోజు 42 కిలోమీటర్స్ వెళ్ళి వస్తాను. మా ఇంటి పక్కనే ఉందండి దేవాలయం, మా ఇంటి పక్క దేవాలయానికి వెళ్ళిపోతాను. అంటల్లే ఒంగోలు వదిలింది, వాళ్ళమ్మ వాళ్ళే ఉంటుంది. హైదరాబాద్ ఉంది ఇంకేంటి భువనగిరి, అంత వెల్ డెవలప్డ్ ఏరియా కాదు. వెంటనే పోర్షన్ సరి దొరకటానికి. కానీ దేవాలయాలతో మా ఇంటి పక్కనే ఉందండి, అక్కడికే వెళ్ళి మేము కొబ్బరికాయ కొట్టే వచ్చాండి. ఏమీ తెలియని హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాను నేను. ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఆశాకిరణాలుగా మీరు కనిపిస్తున్నారు. గాఢాంధకారంలో అక్కడక్కడక్కడక్కడ ఒక చిన్న దీపం వెలిగిన దారి కనిపించదు, కానీ లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. ఐడియా ఉందా? నేను చెప్తున్న ఉదాహరణ, కారు చీకటి అడవిలో ఇరుక్కుపోయి దారి కనిపించటం లేదు, కానీ దూరంగా ఎక్కడో దీపం ఉంది. అటు వెళ్ళగలమా వెళ్ళలేమా? తీల్తాం పడతాం. ఇక్కడ పుళ్ళు జర్రలు పేళ్ళు అవి ఏమో మంచి అడివే పడతాం, కనిపించదు దారి, కానీ లక్ష్యం కనిపిస్తుంది. తేడా అర్థమైందని నేను చెప్పిన ఉదాహరణ అది మన పరిస్థితి. లక్ష్యం స్పష్టంగానే ఉంది, దీపం వెలుగుతో కనిపిస్తుంది. ఇదే గందరగోళం అవుతుంది వేటపాలన, హైదరాబాద్, బెంగళూరు, ఒంగోలు, ఒంగోలు పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళ పడుతూ లేస్తూ. లక్ష్యం చాలా క్లియర్గా ఉంది, అది మాత్రం మీరు చాలా ధైర్యంగా ఉండండి. మాస్టర్ ఏదో కన్ఫ్యూజ్ చేశారు, నేనేమీ కన్ఫ్యూజ్ అవటం లేదు, చాలా క్లియర్గా ఉంది నాకు లక్ష్యము. మార్గము ఖచ్చితంగా క్లియర్గా లేదు, కానీ ఆ లక్ష్యాన్ని పొందటానికి ఐదుగురు మహనీయులు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి మనకి మార్గం చూపిస్తూ ఉంటుంది. మొట్టమొదట ఈ లక్ష్యం వైపు మానవ జాతిని తీసుకువెళ్ళటానికి చాలా స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస. అతనికంటే ముందు మానవ జాతికి లక్ష్యం చెప్పేటటువంటి వ్యక్తి ఆవిర్భవించలే. ఎవరికి వాళ్ళు గొప్ప యోగులే, ఎవరికి వాళ్ళు గొప్పవాళ్లే, కానీ మేము మానవ జాతికి లక్ష్యం ఇస్తాం అంటే ఎవరికి వాళ్ళు ఈత కొట్టుకుని నది దాటేసే వాళ్ళే తప్ప, ఈత రానటువంటి వాళ్ళకి నేను ఒక పడవను వేసి ఆ పొడవలో వీళ్ళందరినీ ఎక్కించుకుని ఈత రాని వాళ్ళందరినీ కూడా దాటించేద్దాం అనేటటువంటి విశేషమైనటువంటి కృషి రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంతకంటే ముందు సామూహిక ప్రయత్నాలు జరగలేదు, వీటికి ఒంటరి ప్రయత్నాలు జరిగాయి. బుద్ధుడు, క్రైస్త్, మొహమ్మద్, ఇది ఒంటరి ప్రయత్నాలు. వాళ్ళ ప్రయత్నాల యొక్క కాపీ కొట్టడం జరిగింది. ఆ ధర్మాలలో ఋషుల మార్గదర్శనం లేదు. ఇప్పుడు హిందూ ధర్మం ఉందనుకోండి, ఆర్తిస్తాం, మంత్రజపం చేస్తాం, ఏదో ఎర్ర రంగు బట్ట ఏదో రంగు బట్ట వేసేసుకుంటాం. పూజలు పునస్కారాలు గంటల కొద్ది చేయగలిగే వాళ్ళు గంటల కొద్ది చేస్తారు, టైం లేనటువంటి వాళ్ళు 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తారు. కానీ 3 నిమిషాల పాటు చేసిన వాడికి 3 గంటల పాటు చేసినటువంటి వాడికి క్యారెక్టర్లో ఏమీ తేడా లేదు. అంటే వాడు చేసిన పూజలు కానీ, వాడు చేసినటువంటి సాధనలు కానీ, వాడిచ్చేటటువంటి ఆరతులు కానీ, ఏ ధర్మంలో అయినా వాడు చేసేటటువంటి కర్మకాండ వాడిని మార్చటము లేదు. ఇంకేదంటే వాళ్ళు మారే ఉంటే అసలు అందరూ వాళ్ళ వెనకాతలు పడిపోయేవారు. అంతే కదా, లాభం ఉంటుంది అంటే అందరూ వెంటబడతారు. మరి మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ప్రజాభిప్రాయమే, హిందూ అంటే ఇలా జీవించాలి కాబోలు, ముస్లిం అంటే ఇలా జీవించాలి కాబోలు, జైన మతస్థుడు అంటే ఇలా జీవించాలి కాబోలు. ఈ కాబోలులే తప్ప ఆ చైతన్యం వల్ల వీళ్ళల్లో రావాల్సినటువంటి మార్పుల గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఆ స్పష్టమైనటువంటి అవగాహన రామకృష్ణ పరమహంసతో స్టార్ట్ అయింది. అది అర్థమవుతోందో మీకు ఆలోచించండి, నేను చెప్పింది కరెక్ట్ ఏమో కాదు. దేవతల్ని పూజ చేస్తే దేవతల్ని మనం కదపగలము. కాళికాదేవిని పూజ చేస్తే కాళికాదేవిని కదపవచ్చు, ఆ శక్తిని మనం పొందవచ్చు. అదే అయ్యాక అనేక తాంత్రిక విధానాలు, అన్ని మతాలు, క్రైస్తుని చూశాడు, మొహమ్మద్ని చూశాడు, రాజరాజేశ్వరిని చూశాడు, సీతని చూశాడు, రాధని చూశాడు, ఇవన్నీ కూడా కట్టుకథలు కావు. నీకు దమ్ముండి అక్కడ చెప్పబడినటువంటి విధానాన్ని నువ్వు అనుసరించి చేస్తే నీకు ఖచ్చితంగా ఆ శక్తులు వస్తాయి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శక సూత్రాలు. రామకృష్ణ పరమహంసని మించి ఆధ్యాత్మికత అందరూ చేసుకోవచ్చు, దాని నియమానుసారము ఎవడు ఎంత చేసుకుంటే వాడికి అంత ఫలితాలు వస్తాయి అని చెప్పినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస. ఇది అర్థం చేసుకోండి మీరు. అసలు ఆ బొమ్మ ఎక్కడ నొక్కుంది, అది కాస్త పైకెత్తి చూసింది, నా దగ్గర ఇది లేదు. మీకు ఎడం చేతి వైపు కింద ఉన్నటువంటి లోగో, మీకు ఎడం చేతి వైపు కింద ఉన్నటువంటి లోగో కనిపిస్తుంది కదా, అర్థమైందా? ఇంకేత రామకృష్ణ మిషన్ కాకుండా రామకృష్ణ మఠ్ మీలో ఏ విధమైనటువంటి మార్పులు కలగజేయాలి అని చూపించేటటువంటి శక్తి ఆ సంకేతానికి ఉంది. ఇప్పుడు ప్రతి ఎడ్యుకేషన్ సంస్థకి ఒక లోగో ఉంటుంది, మెడికల్ వాళ్ళకి ఒక లోగో ఉంటుంది. దాన్ని ఏమంటారమ్మా మీ లోగో? ఓ దండలాగా ఉంది, చుట్టూ పాములు ఉంది రెండు వైపులా. ఇది రామకృష్ణ పరమహంస లోగో. అలాగే మెడిసిన్ వాళ్ళకి ఒక లోగో ఉంటుంది, రెండు పావులు ఇలా ఒకదాన్ని వచ్చి పావులు ఎదురెదురకుండా ఉంటాయి, రెండు రక్షలు ఉంటాయి. అదేంటో వాళ్ళకి తెలియదని నాకు చాలా గ్రాండ్ నమ్మకం. ఆ లోగో ఏం చెప్తుందో కూడా తెలియదు. వాళ్ళ లోగో అతిక మెడికల్ కాలేజీ కాదు, ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి, బెనారస్ హిందూ యూనివర్సిటీకి, అలా ప్రతి సంస్థకి కూడా ఒక లోగో ఉంటుంది. ఆ లోగో యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు ఆ సంస్థ ఏమి సాధించదలుచుకుండా అందులో మొత్తం ఉంటుంది. ఇట్ ఈస్ ఎ సింబల్, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు. ఇంకొక ఫస్ట్, ఈ నూతన విద్యా విధానంలో మనం చేయవలసినటువంటిది రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు ప్రపంచానికి. ఏమీ చదువు రానటువంటి వ్యక్తి, అతి కష్టం మీద బెంగాలీలో కొన్ని రాయగలిగేవాడు, చదువు కాదు ఆయనకి. కానీ ఆయన చెప్పిన సూక్తులు ఆధారంగా అనేక మంది ఫిలాసఫీలో పిహెచ్డీలు తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరికి చదువు రాదనుకోవాలో నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నాకు ఇంకేంటే చదువు రాని వాడి మాటల మీద రీసెర్చ్ చేసిన ఫిలాసఫీస్ తీసుకున్నాము అంటే మీకు చదువు వచ్చినట్ట రానట్ట అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. నా డౌట్ మీకు అర్థమైందో లేదో కూడా నాకు తెలీదు, అర్థమవుతే మీ ఇష్టం. సైన్స్లో ఫారడే, ఈనాడు ఉన్నటువంటి ఈ ఐటీలు, ఎలక్ట్రికల్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా ఫారడేజ్ లాస్ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఫారడే గారికి చదువు రాదు, ఐదో క్లాస్ రాసి పుస్తకాలు కుట్టుకునేవాడు, బుక్ బైండర్ బై ప్రొఫెషన్. ఇక్కడ ఐదో క్లాస్ చదివినటువంటి వ్యక్తి చెప్పినటువంటి నియమాల ఆధారంగా ఇప్పుడు మొత్తము ప్రపంచం నడుస్తుంది. మీకు వచ్చేటటువంటి బీటెక్ డిగ్రీస్, ఎంటెక్ డిగ్రీస్, ఈ ఎలక్ట్రిసిటీలు, ఇంజనీరింగ్ ఇవంతా కూడా ఎవడు పెట్టిన రూల్స్ ఆధారంగా ఆ ఐదో క్లాస్ చేయలేవు, బుక్ బైండర్ కనిపెట్టినటువంటి రూల్స్. అంటే మీరు ఐదో క్లాస్ కంటే ఎక్కువ చదివారు తక్కువ చదివారు మరి నాకు అర్థం కావటం లేదు. రామకృష్ణ పరమహంస చేసినటువంటి, ప్రపంచానికి అందజేసినటువంటి అత్యద్భుతమైనటువంటి రహస్యం ఏంటి అంటే దేవతాశక్తుల్ని, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజము లైట్ ఎలా ఉపయోగించుకుంటామో అలా ఉపయోగించుకోవచ్చు అది ఆయన చెప్పింది. అది ఎవడు చదువుకోవటం లేదు. రామకృష్ణ మిషన్ అంటే ఏంటి అంటే కాషాయ బట్టలు కట్టుకోవటం, రామకృష్ణ పరమహంసకి ఆర్తి ఇవ్వటం, కాళికాదేవికి ఆర్తి ఇవ్వటం, వివేకానంద బొమ్మ కూడా వీలవుతి పెట్టుకోవటం. ఇంతకీ ఆ వివేకానంద ఏం చెప్పాడు? కానీ ఆ వివేకానంద బిఏ పాస్ అయ్యి ఆ కాలంలో వివేకానందకి చాలా మేధావి అని పేరు, హైలీ ఇంటెలిజెంట్. అటువంటి వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చి ఫినిష్ అయిపోయాడు, సరెండర్ అయిపోయాడు. దేవతా శక్తి ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నామన్నైనా లొంగదీసేస్తుంది. వాడు ఎందుకు పనికిరాడు ఆ శక్తి ముందు? ఐన్స్టీన్ లాంటి వాడు అది ఒప్పుకున్నాడు. సైన్స్ వితౌట్ రిలిజియన్ ఈజ్ బ్లైండ్. రిలిజియన్ గురించి అవగాహన లేనటువంటి సైన్స్ బుద్ధిది. ఐన్స్టీన్ మాట్లాడు, సైన్స్ వితౌట్ రిలిజియన్ ఇస్ బ్లైండ్, రిలిజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ లేన్. కుంటిది గుడ్డివాడు బెటరా కుంటివాడు బెటరా? మీరే చెప్పండి ఎవరు బెటరు? గుడ్డి బెటరా, ఒక కాలు పోవటం బెటరా? ఇంచేత ఐన్స్టీన్ యొక్క ఒపీనియన్ అది, సైన్స్ వితౌట్ రిలిజియన్ ఇస్ బ్లైండ్, రిలిజియన్ వితౌట్ సైన్స్ ఇస్ కుంటిది లేని. ఇంకొక ఐన్స్టీన్ ఒపీనియన్ అర్థమైపోయింది కదా, దేనికి ఓటు వేసాడు? రిలిజియన్కి ఓటు వేసాడు. కానీ ఐన్స్టీన్ లాంటి మేధావి, న్యూటన్ లాంటి మేధావి దేనికి పాజిటివ్గా ఓటు వేశారు? దానికి ఈనాడు చదువుకున్న మూర్ఖులు ఓటు వేయటం లేదు. ఇంకొక ముందు ఈ చదువుకున్నటువంటి మూర్ఖులకి ఈ విషయం చెప్పాలి. చెప్పాలి అంటే ముందు మీరు నమ్మాలి, మీకు అవగాహన ఉండాలి. మరి మేమేం చదువుకోలేదు కదా మాస్టర్, అసలు చదివే వద్దంటే మళ్ళీ మేమేం చదువుకోలేదు అంటే ఇంకా నేనేం చెప్పేది? అది పరమ మూర్ఖత్వం అనమాట, ఇంకా దానికి నేనేం చేయలేను. అది ఫస్ట్ స్టెప్ మీరు అర్థం చేసుకోవాల్సింది. అది రామకృష్ణ పరమహంస ద్వారా మనకి అందజేయబడింది. ఆ రామకృష్ణ పరమహంస అందజేసినటువంటి విశేషమైనటువంటి శక్తి శారదామాత అందజేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్, రామకృష్ణ పరమహంస యొక్క శక్తి శారదామాతకి ఎలా వెళ్ళింది? ఆ శారదామాత అంటే ఎవరో తెలుసా? రామకృష్ణ పరమహంస మదర్ కదా. మరి భార్య పొంది ఇంకేంటి, హుయిజ్ ఇందిరా గాంధీ అంటే డాక్టర్ ఆఫ్ మహాత్మా గాంధీ అని ఐఏఎస్ పరీక్షలో ఆన్సర్ ఇచ్చారు చాలామంది. అలాంటి వాడిని మనం సెలెక్ట్ చేసేయాలి, అది వేరే విషయం అనుకోండి. అంతేత మీరు అదే అంటారేమో శారదామాత అంటే రామకృష్ణ పరమహంస మదర్ అని. అంతేత రామకృష్ణ పరమహంస హౌ హీ కుడ్ హ్యాండ్ ఓవర్ ద ఎనర్జీ టు శారద? అక్కడ నుంచి స్త్రీల యొక్క లిబరేషన్ స్టార్ట్ అయింది అసలు యాక్చువల్గా. ఇప్పుడు వీళ్ళేది ఉమెన్స్ లిబరేషన్ అది ఏదో చెప్పి ఎవరెవరో పేర్లు చెప్తారు, కానీ రియల్గా ఉమెన్స్ లిబరేషన్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. మామూలుగా కూడా కాదు, కంప్లీట్గా తనకున్నటువంటి పవర్ని ఆమెకి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఎలా అండి హ్యాండ్ ఓవర్ చేశాడు? అది నేను ఒక క్లాస్ ఎక్కడ చెప్తాను, మీరు కొన్ని సంవత్సరాలు నాతో పాటు ఉండి నాతో పాటు ఉండాలి. మీరు క్లాస్ మీద వెళ్ళిపోయినా ఏం లాభం లేదు. ఏంటంటే నాతో పాటు ఉన్నప్పుడు మీకు అవగాహన అయ్యేటటువంటి సత్యాలు క్లాస్లో ఏం చెప్పలేను నేను, రెండు మాత్రం మూడు మాత్రం చెప్పగలను. హౌ టు లివ్ అనేది చెప్పలేను కదా. ఆ శారదామాత వివేకానందకి 8 సంవత్సరాల తర్వాత రామకృష్ణ పరమహంస యొక్క బాధ్యత అందజేసింది. రామకృష్ణ పరమహంస క్లాస్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఇవాళ ఉంది కదా క్లాస్, అంతేతే నీటి ఇంపార్టెంట్. కానీ తమాషా ఏంటి అంటే క్లాసుకి పుస్తకాలు లేకుండా, నోట్స్ లేకుండా, పెన్ను లేకుండా వస్తారు. మనమేం చేయలేము. ఇంకేంటే ఆధ్యాత్మికత అంటేనే కాలక్షేపం అని చాలా మంది ఊహ. కాలక్షేపం అంటే వేస్టింగ్ టైం, ఉదాహరణ కాలక్షేపం. సరిగ్గా వింటున్నారు, వినండి బాగా, పర్వాలేదు. కానీ మీకు తెలిసినో తెలీదో నేను మీకు మాత్రమే చెప్పటం లేదు, అనేక మంది అశరీరధారులు కూడా ఈ విషయాలు తెలియక అనుమతిస్తున్నారు. వాళ్ళ కనుక అర్థమైపోతే వాళ్ళు ప్రపంచాన్ని దున్నేస్తారు. వాళ్ళు దున్నుతున్నప్పుడు ఆ గాలి ఊపులో మీరు కూడా వాళ్ళ వెనకాతలు వెళ్ళిపోయి, పాపం వాళ్ళ అశరీరధారులు కదా, అంటే వాళ్ళ గురించి ఎవరికి తెలియదు, పేరు మీకు వస్తుంది. అంతకంటే ఇంకేం లేదు. ఆ ఊపు ఏదైనా వస్తే, బై ఛాన్స్ ఆ ఊపులో మీరు కొట్టుకుపోతే, మీరు మీ అంతటి మీరేం చేయటం లేదు. ఎందుకు చేస్తున్నారు అంటే ఆ వేవ్, ఆ వేవ్లో చేస్తున్నారు. కానీ ఆ వేవ్ ఎవరి వల్ల? అశరీరధారుల వల్ల. కానీ ప్రపంచానికి కనిపించేది ఎవరు? మనమే కనుక మనకి పేరు వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం. నోట్స్ రాసుకున్నా రాసుకోకపోయినా ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో చూద్దాం. అంతేత రామకృష్ణ పరమహంస చేసినటువంటి ఆ కార్యక్రమాలు వాళ్ళ పుస్తకాలు చదువుతున్నప్పుడు మీరు చాలా సీరియస్గా అర్థం చేసుకోండి. నెంబర్ వన్, దేవతాశక్తులను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అది ఎలా ఉపయోగించుకుంటున్నామో మనము అలా ఉపయోగించుకోవచ్చు. ఇట్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ ఫోర్సెస్. అదే నువ్వు అడుక్కోవటం ఏం కాదు అక్కడ, ఇట్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ ఫోర్సెస్. రెండోది ఏం చెప్పాను నేను, ఉమెన్స్ లిబరేషన్. స్త్రీకి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, స్త్రీకి పరిపూర్ణమైనటువంటి శక్తి ప్రపంచంలో మొట్టమొదటిసారి స్త్రీకి అందజేసినటువంటి మహావ్యక్తి రామకృష్ణ పరమహంస. మొత్తం ఇచ్చేసేదే. చాలా మంది వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క వారసులు అనుకుంటారు. కాదు, మనం చదవంగా పుస్తకాలు ఎక్కడ చదువుతాం? మనం శారదామాతకి తన మొత్తం శక్తి అందజేశాడు. అందజేసిన తర్వాత వివేకానందకి కూడా అందజేశాడు. కానీ ఈ పనికిరాని ఎడ్యుకేషన్ ఉంది, ఆయనకు కూడా ఓ పనికిరాని ఎడ్యుకేషన్ ఉంది. ఏంటో పనికిరాని ఎడ్యుకేషన్, బిఏ, అది కొంత ముంచింది. 8 ఏళ్ళు పట్టింది ఆయనకి ఆ పనికిరాని చదువు యొక్క గ్రిప్పు నుంచి బయటపడటానికి. 8 ఏళ్ళు అడుక్కు తింటూ భారతదేశాన్ని 3 సార్లు కన్యాకుమారి నుంచి హిమాలయాలు, హిమాలయాల నుంచి మళ్ళీ కన్యాకుమారి వరకు భారత దర్శన్. ఏం చేయాలో తెలియక శక్తి అయితే రామకృష్ణ పరమహంస ఇచ్చేశాడు. కానీ చోది ఎడ్యుకేషన్ ఉంది కదా, పనికిరాని ఎడ్యుకేషన్, అది అడ్డు తగులుతుంది. చేతగా లేదు ఆయనకి ఎలా ఉంటుంది. అప్పుడు కన్యాకుమారి దగ్గర కూర్చుని ఉంటే ఒక విచిత్రమైనటువంటి దృశ్యం ఆయనకు కనిపిస్తుంది. ఆ దృశ్యం మీరు పుస్తకాల్లో చదువుకోండి. ఆ దృశ్యాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ఏం చెయ్యాలి అని అప్పుడు శారదామాత దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పింది. అది చెప్పే ముందు ఆవిడ ఒక టెస్ట్ పెట్టింది. ఎవరికి? మిశ్రమ పిక్చర్ చూశారు ఎవరైనా? పాత మిశ్రమ కాదు, కొత్త మిశ్రమ, సూపర్ పిక్చర్ చూడండి. నాకు చాలా నచ్చింది, మీకు చూడటం రావాలి. కానీ అందులో చనిపోతున్నటువంటి ఒక స్త్రీ, కోట్ల కోట్లు ఆస్తికి వారసురాలు, తన కంపెనీకి ఎవరిని చైర్మన్ చేయాలి? రామకృష్ణ పరమహంస ప్రాబ్లం కూడా అదే, శారదామాత ప్రాబ్లం కూడా అదే. ఎవరికి ఆ శక్తికి వారసుని చేయాలి? ఇంకా ఆ మిశ్రమ సినిమా చూస్తే నాకు రామకృష్ణ పరమహంస శారదామాత గుర్తొచ్చారు. మరి మీకు ఎవరు గుర్తొచ్చారో నాకు తెలీదు. అందులో రకరకాల టెస్టులు, నూనె రాసిన స్తంభాన్ని ఎక్కడం, బట్టలు ఇస్త్రీ చేయటం, వంట చేయటం, సూపులు తయారు చేయటం, ఇంకోటి ఏంటి నచ్చుతుంది, ఇలాంటి టెస్టులు. అలాంటి టెస్ట్ ఇచ్చింది శారదామాత కూడా. ఎవరికి ఇచ్చాక అందులో పాస్ అయ్యాడు వివేకానంద. అప్పుడు ఆవిడ చెప్పింది, యు గో టు అమెరికా. ఇక్కడే ఎవడు నా మాట వింటలేదు, నేను అమెరికాకి వెళ్తే ఎవడు వింటాడు, నీలాంటి మూర్ఖుణ్ణి నేను చూడలేదు అని చెప్పింది. నువ్వు చేసేదేంటయ్యా? ఇందాక నేనేం చెప్పాను, మీరేం చేయరు, మీరేం చేస్తారు, మీకు పేరు ఎందుకు వస్తుందని చెప్పాను? ఆ శరీరధారులు ఓ గాలి తయారు చేస్తే మీరు హెల్ప్లెస్ గా ఆ గాలిలో కొట్టుకుపోతున్నారు, హెల్ప్లెస్. కానీ కల్పించేది మీరే ఆ శరీరధారు ఒకటి అడగాలంటే మీకు పేరు వస్తుంది. అలాగే వివేకానంద కూడా ఆవిడ చెప్పింది, నువ్వేం తీసేది మా రామకృష్ణపరమ దున్నేశాడు అమెరికాని ఇంగ్లాండ్ని. అక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందిరాగాంధీ వేవు, ఎన్టీ రామారావు వేవు, ఇంకా ఎవరు, చంద్రబాబు నాయుడు వేవు, ఇప్పుడు ఈ మధ్య రాజశేఖర్ రెడ్డి వేవు, అబ్బాయి సోనియా గాంధీ వేవు. అలాగా రామకృష్ణ పరమహంస అమెరికాలో చేయవలసిన పని చేసేసాడు. నువ్వు కేవలము దానికి భాష ఇవ్వాలి, ఎందుకంటే మనుషులకి ఆ భాష రాదు. వెళ్ళాడు, కుట్టుకుపోయాడు గాల్లో, మహా పేరు తెచ్చేసుకున్నాడు 3 సంవత్సరాలు. కేవలం పేరు తెచ్చుకోవాలనుకున్నా నీకు ఇది బరీ ఛాన్స్ అని చెప్తున్నాను. ఎందుకు నేను చెప్పేది నీకు అర్థమైనా అర్థమవుతున్నా, నేనేం చెప్తున్నానో నీకు తెలిసినా తెలియకపోయినా వేవులో కొట్టుకుపోండి. మీరు పెద్ద లీడర్లు అయిపోతారు. మీరు ఈ కాంబినేషన్ అర్థం చేసుకోండి. రామకృష్ణ పరమహంస చేసినటువంటి వేవు ఇది స్టిల్ బీయింగ్ కంటిన్యూడ్. కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆ వేవ్ అలాగే ఉంటుంది. ఎవడు ఆ వేవ్లో పడి కొట్టకపోతే వాడికి అంత పేరు వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ లోగోకి పక్కన ఇంకో లోగో ఉంది, కనిపిస్తుంది ఏంటో? అది ఏ సంస్థకి సంబంధించింది? సత్యసాయి దత్త కాన్సెప్ట్. అదేనమ్మా సత్యసాయిదేగా, ఇదే ఆధారం అనమాట. ఈ 2 వేవ్స్ ఉన్నాయి ప్రపంచంలో, ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ లాగా. ఒకటేమో రామకృష్ణ పరమహంస యొక్క వేవ్, 2వది దత్తుని యొక్క వేవ్. ఆ దత్తుని యొక్క వేవ్కి ఈ ఆశ్రమాన్ని డెడికేట్ చేసి ఉన్నాం. ఆ వేవ్లో ఇది కొట్టుకుపోతుంది, దీనికి పేరు వచ్చేస్తుంది. పేరు ఎందుకు వస్తుంది అంటే సిద్ధికి పేరు ఇప్పుడు చాలా ఉంది, కానీ ఆ పేరు ఎవరి వేవ్ వల్ల ఉంది? సిద్ధిసాయి వల్ల. సిద్ధిసాయి ఇంకో ఊళ్ళో ఉండి ఉంటే అప్పుడు మనం ఆ సాయి అని ఉండేవాడు. ఉదాహరణ వేదపాలెంలో ఉండేవాడు అనుకో సాయి పాపం, మన అదృష్టం బాగుండి ఉండి ఉంటే ఆయన ఏమని ఉండేవాళ్ళం? వేదపాలెం సాయి అని ఉండేవాడు. బాంబేలో ఉంటే బాంబే సాయి అని ఉండేవాడు. అంటే సిరిదిలో ఏం లేదు, ఎవరిలో ఉంది? అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదపాలెంలో ఏం లేదు, ఎవరిలో ఉంది? దత్తుల్లో ఉంది. దత్తు యొక్క శక్తి, ఏ శక్తి యొక్క వేవులో ఈ అవతారాలన్నీ కూడా అనంతమైన పేరు సంపాదించుకుంటున్నాయో. ఏ అవతారాలన్నీ కూడా చెప్తాను మీద నేను మీకు, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహస్వామి సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్కో, సిద్ధిసాయి. ఏ దత్తుని యొక్క శక్తి వేవ్ వల్ల అంత పేరు తెచ్చుకున్నారో అదే కారణం వల్ల దీనికి కూడా పేరు వస్తుంది. దీనికి అందులో మీరు కూడా ఉంటారు. సిద్ధిసాయి గురించి చెప్పుకుంటున్నప్పుడు దాసగుణ గురించి చెప్పుకుంటాం, ఇంకెవరి గురించి చెప్పుకుంటాం, శ్యామ గురించి చెప్పుకుంటాం. కానీ వాళ్ళందరి పేర్లు ఎందుకు వస్తున్నాయి? సిద్ధిసాయి ఉందని కనుక. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఎందువల్ల వస్తుంది అంటే దత్తుడు ఉన్నాడు కనుక. వీళ్ళందరూ లేకపోతే ఏమవుతుంది? కొంతమే అందుకుపో, అవడో వస్తుంది. ఆ కాన్సెప్ట్ నిష్ఠా సదూరి, మన వల్ల ఏమీ జరగటం లేదు, అల్లా మాలి. ఈ మ్యాజిక్లంతా కూడా వ్యక్తుల వల్ల ఏం జరగటం లే, ఆ దేశకాల ప్రభావం వల్ల మ్యాజిక్లు జరుగుతున్నాయి. ఎవడు ఆ వేవ్లో కొట్టుకుపోతే వాడు లీడర్ అవుతాడు. అది అయినా అర్థం చేసుకోగలిగితే మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలని కరెక్ట్ మార్గంలో మీరు పెట్టుకోగలుగుతారు. బయట ఏమి జరుగుతుందా, ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నా కూడా మీరు దీన్ని ఒక ఎడ్యుకేషన్ లాగా చదువుకోవాలి. ఆర్తి చేసాం. సీరియస్గా చదవండి సబ్జెక్ట్ మ్యాటర్, మీ జీవితాలలో ఎన్ని మార్కులు వస్తాయో చూడండి. ఇవి రెండు బేసిస్. మొత్తము మనము, నేను, మన అందరము, మనలాంటి వాళ్ళు అనేక మంది అనేక చోట్ల వేరువేరు పేర్లతో విద్యా విధానంలో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నారో ఆ మార్పుకి ఆధారం ఇవి రెండు. ఆ రెండు లోగోలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రామకృష్ణ పరమహంస ఏం చేశాడు, అన్ని దేవతా శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో ప్రూవ్ చేశాడు. పక్కనున్న లోగోలో ఏముంది, అన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ లోగో చూడండి ఏమున్నాయి, అక్కడ కనిపిస్తుంది కదా, ఏ ఏ ధర్మాల సింబల్ ఉన్నాయి అక్కడ, అన్ని ధర్మాలు ఉన్నాయి కదా. అంచేత ఆ దేవతా శక్తులు ఏ ధర్మానికి ఆధారంగా ఉన్నాయో వాటి లోగు రెండు ఈక్వల్. ఒకళ్ళు చేసిన పనికి ఒకళ్ళు కాంప్లిమెంటరీ. ఒకళ్ళు దేవతా శక్తి గురించి మాట్లాడితే ఇంకోళ్ళు ధర్మము. ధర్మం అంటే ఏంటి, పబ్లిక్ ఒపీనియన్. క్రిస్టియన్స్కి ఒక పబ్లిక్ ఒపీనియన్ ఉంది, పునర్జన్మ లేదు, క్రిస్టియన్ నమ్మేదే పునర్జన్మ ఉన్నది మనం నమ్ముతాం. ఇంత ఉందా లేదా క్రిస్టియన్కి తెలియదు, మీకు తెలియదు, మీ నమ్మకం అది. కెన్ యూ ప్రూవ్ ఇట్, పునర్జన్మ ఉంది అని మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా, మీ నమ్మకం అది. క్రిస్టియన్స్ నమ్మకం ఏంటి, ఇంతకీ మీకు వాడికి తేడా ఏంటి, మీకు ఎంత తెలుసు పునర్జన్మ గురించి, వాడికి ఎంత తెలుసు. కనీసం వాడు నమ్మడు కనుక దాని గురించి బుర్ర బదలగదు. మీరు నమ్ముతారు, ఉన్న ప్రాబ్లమ్స్తో పాటు ఎక్స్ట్రా ప్రాబ్లం యాడ్ అయింది, తెలియదు ఏది కరెక్ట్. అంతే ఈ దత్తుడి యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ధర్మాలను పునర్వ్యవస్థీకరణ చేయటం. దేవతాశక్తులు ఎలా ఆ ధర్మాల్లో పనిచేస్తున్నాయో, ఇంకా ఒకళ్ళకొకళ్ళకు ఎలాగ వాళ్ళు కాంప్లిమెంటరీగా పనిచేస్తున్నారో అర్థమైంది కదా. ఒకటి చేసిన పని ఇంకోటి రిపీట్ చేయటంలే. రామకృష్ణ పరమహంస చేసి వెళ్ళిపోయాడు ఒక పని, దాని తర్వాత వీళ్ళు ధర్మాలని లైన్లో పెడుతున్నారు. ఇవి బేసిస్గా మనం తీసుకున్నాం మన క్లాసెస్కి. దాని తర్వాత ఈ రెండు యొక్క నుంచి ఇలా రెండు గీతలు పైకి వెళ్ళి కదా, ఈ రెండు గీతలు ఇలా పైకి వెళ్ళిపోతే ఇంకో రెండు లోగోలు ఉన్నాయి అక్కడ. లిఫ్ట్ కరాదే పాట, లిఫ్ట్ కరాదే పాట మీలో ఎంతమంది తెలుసు. సమస్య ఏంటంటే మీకు ధర్మం గురించి తెలియదు, సినిమాల గురించి తెలియదు, నాకు వీటి గురించి తెలుసు, సినిమాల గురించి కూడా తెలుసు, అదేంటో తమాష. మరి మిస్సమ్మ సినిమా గురించి మీకు తెలియకపోతే నువ్వెత్తలే, ఒకళ్ళిద్దరు ఉంటే ఏం లాభం ఇంతమందిలో. ఆంటీ కూడా ఇస్తారు, మన గ్రూప్ వాళ్ళేగా, మన వాళ్ళు కూడా సినిమాలు చూస్తుండే. సినిమాలు చూడాలి, మీరు సినిమాలు చూడతే నోడు మీరు. ఇంత లిఫ్ట్ కరాదే ఏమున్నాయి లోగోలు, ఇటువైపు చేయాల్సింది, ఇటువైపు ఉన్నటువంటి చేయాల్సింది ప్రపంచం యొక్క భూత భవిష్య వర్తమానాలు తెలుపుతుంది. ఈనాడు ఎందుకు ఇలాంటి విద్యా విధానం ఉంది, దాన్ని బాగా చదువుకున్నటువంటి వాడు రాబోయేటటువంటి సంవత్సరాలలో ఏం జరగబోతుందో చెప్పగలడు. అంత అద్భుతంగా ఆవిడ ఆ కల్ట్ని డెవలప్ చేసింది. అంటే దేవతాశక్తులను ఉపయోగించుకుని మీరు ఏం చేర్చుకోగలరు, భూత భవిష్య వర్తమానాలు. అంతేత రామకృష్ణ పరమహంస నుంచి గీత పైకి వెళ్ళింది, ఆ పైకి వెళ్ళింది అక్షరంగా అర్థమవుతాం కదా. దానివల్ల ఈ దేవతాశక్తులు తెలియటం వల్ల మీకేం తెలుస్తాయి, భూత భవిష్య వర్తమానాలు తెలుస్తాయి. అంతేత ఏ దేవతని పూజించినటువంటి ఎవడైనా ప్రశ్నలకు జవాబు చెప్పగలుగుతున్నాడు. వాడి చుట్టూ చాలా మంది చేరుతున్నారు. వెరీ సింపుల్ థింగ్. అంతేగా, ఎవడో వెంకటరమణమూర్తి ఆవహిస్తాడు, ఇంకోళ్ళు ఎవడో ఆవహిస్తాడు, లేకపోతే వాడు ఫలానా దేవతను పూజ చేస్తాడు. పూజ చేస్తే ఏం చెప్తాడు వాడు, మీ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మీ అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మీ రోగం ఎప్పుడు తగ్గుతుంది, ఏమంటారు వాటిని ప్రశ్నలు ప్రశ్నలు కావాలి. అంటే భూత భవిష్య వర్తమానాలు చెప్పగలరు. కానీ థియోసాఫికల్ సొసైటీ అలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలకు కాదు జవాబు చెప్పేది, ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది, మొత్తము మన సౌరమండలం ఎక్కడికి వెళ్తుంది, సౌరమండలంతో పాటు 770 గ్రహాలు ఎటు వెళ్తున్నాయో చెప్తుంది. అంటే మనకిప్పుడున్నటువంటి మిడిమిడి జ్ఞానానికి మనం అద్దరిపోయి వీడు చాలా తెలివైన వాడు అనుకుంటాం. ఎంఎస్సీ చదివితేనో పీహెచ్డీ చేస్తే మనం ఏమనుకుంటామంటే అబ్బో వీడికి ఎంత వచ్చామని. కానీ థియాసఫీ తెలియని వాడికి ఏమొస్తుంది, మొత్తము ఆఫ్రికా అఖండము వీటి ఎన్ని భాగాలుగా విడిపోతుంది, అందులో ఎవరు పైకి వస్తారు, ఏ వ్యక్తి పైకి వస్తారు చెప్పడది, ఎలాంటి వాడు పైకి వస్తాడో చెప్తుంది. ఆ తేడా అర్థం చేసుకోండి, వ్యక్తుల గురించి మాట్లాడదు, మొత్తము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ గురించి చెప్తే ఇలాగా. ఇటువైపు అరవింద్ ఏం చెప్తాడు, భారతదేశం ఎటు వెళ్తుంది, భారతదేశం యొక్క పాత్ర ఏమిటి, భారతదేశం భవిష్యత్తులో ఏం చేయాలి, దానికి తగినట్టు మన పిల్లల్ని ఎలాగ మనం మలుచుకోవాలి. రామకృష్ణ మిషన్, సత్యసాయి, సిద్ధి సాయి, లేకపోతే దత్తసాయి, దాని తర్వాత ఏం చెప్పుకుందాం మనం ఇప్పుడు, అరవిందో భారతదేశ యొక్క భవిష్యత్తు, థియాసఫీ ప్రపంచం యొక్క భవిష్యత్తు. ఆ ప్రపంచం యొక్క భవిష్యత్తులో భారతదేశం యొక్క పాత్ర ఏమిటి, ఇది తెలుసుకుంటే మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి ఊహించుకోండి. మీరు నేను కష్టపడాలి, నేను మీకు ఆ లోగో గురించి ఎందుకు డిస్క్రైబ్ చేస్తున్నా అంటే ఇది ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చింది తప్ప మీ భౌతికమైనటువంటి కష్టాలు అవి తీరిపోతాయో తీరుతాయో నాకు తెలియదు, అది తీరుతాయో తీరవు అది మీ ప్రారంభం బట్టి ఉంటుంది. మీరు మంచి పనులు చేసుకుంటే సుఖంగా ఉంటారు, చెడు పనులు చేసుకుంటే కష్టపడతారు. కృష్ణుడితో పాటు పాండవులు ఉన్నంత మాత్రాన వాళ్ళని సుఖపడుకోలేరు, కానీ ఒక యుగం వెళ్ళిపోయినా కూడా వారి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇంకేత మీరు సుఖపడతారు దుఃఖపడతారో నాకు తెలియదు, కానీ కొన్ని యుగాలు గడిచిపోయినా కూడా ఈనాడు మనం ఈ చెప్పుకుంటున్నటువంటి క్లాస్ యొక్క విలువ గ్యారంటీగా ఉంటుంది. కంటిన్యూ చేసిన వాళ్ళకి అవగాహనతో ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు. కానీ ఎలా ముందుకు వెళ్తారు, ముందుకు వెళ్ళాలి అంటే ఫ్యూచర్లో జరగబోయేది ముందు మీకు లభించాలి. బీసీఏ కంప్యూటర్స్ క్లాస్ పెట్టాలి అంటే ముందు ఆ కంప్యూటర్స్ గురించి అవగాహన ఉన్నటువంటి టీచర్స్ రావాలి. అంతేనా, టీచర్స్ రాకుండా భూత భవిష్య వర్తమానాలు తెలిస్తే లాభం. అంచేత భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుసుకుని దానికి పరిణామ క్రమంలో తన శరీరంలో అలాంటి మార్పులు చేసుకోదలుచుకున్నటువంటి వాళ్ళకి ఆ పైన ఉంది పరమహంస యోగానంద యొక్క లార్య మహాచార్యుల యొక్క శ్వాస విజ్ఞానము. ఒక్కొక్క శ్వాసతో మీరు ఒక్కొక్క నెల ముందుకు వెళ్ళిపోవచ్చు. రోజుకి 21,600 శ్వాసలు అంటే ఎన్ని నెలలు ముందు రోజుకు వెళ్తారు, 21,600. 24,000 శ్వాస అనుకో, క్యాలిక్యులేషన్ ఈజీగా చెప్తున్నాను నేను. అంటే ఎన్ని నెలలు ముందుకు వెళ్ళిపోయారు మీరు, సుమారు 1,200 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతారు మీరు. ఎన్ని శ్వాసలలో ఒక రోజులో చెప్పే భవిష్యత్తులో మీరు ఎంత ముందుకు వెళ్ళవచ్చు మీ ఓపిక. మరి మేము ముందుకు వెళ్తే మాకు గౌరవం లభిస్తుందా అండి, అది డౌట్. ఇది నేను చెప్పలేను. రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనిపెట్టి 2 నిమిషాల పాటు ఆకాశంలో ఎగిరితే అంతకంటే 300 సంవత్సరాలు పెట్టి కూడా మనిషి ఆకాశంలో ఎగరవచ్చు అని చెప్పి ఎవడు నమ్మలే యత్నించాడు. 300 సంవత్సరాల పాటు అనేక మంది పిచ్చివాళ్ళు ప్రపంచం అంతా తిడుతూ ఉన్నా కూడా భవిష్యత్తులో ఎగరవచ్చు అనేటటువంటి ఆ ఊహను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, జరిగింది. లారీ మాస్టర్ గ్రూప్ ఆ భవిష్యత్తులో జరగబోయేటువంటి విశ్వ ప్రణాళికను తన శరీరంలో దింపుకుని మిగతా వాళ్ళకి మార్గదర్శకులుగా పనిచేస్తుంది. అది మనం నేర్చుకునేటటువంటి 5 గురువుల యొక్క ప్రణాళిక. ఇంకాస్త తీవ్రమైనటువంటి స్థాయిలో ఎక్కడ ఈ క్లాసెస్ నేను క్లిక్ చేయించగలుగుతానో నాకు తెలియదు. ఇక్కడ సెంట్రల్ గా ఉంటే బాగుంటుంది అనుకున్నాను నేను. తెలియదు మరి ఎంతమంది చదువుతారో దాన్ని, ఎంతమంది అవగాహన చేసుకుంటారో. కానీ నేను చెప్పినటువంటి మాటలు విని మీరు అందరి గురువుల్ని చదవటం మొదలెడితే చాలా కష్టాలు వస్తాయి మీకు. మీరు అందరి గురువుల్ని అలా చదవలేరు. మీకు నచ్చినటువంటి ఏదో ఒక గురుస్థానాన్ని పట్టుకుని దాని గురించి బాగా చదువుకోండి. ఇది చదువుకున్న తర్వాత లోపల ఇంకో మూడు సంకేతాలు ఉన్నాయి. ఇంత మూడు సంకేతాలు ఏదో పిచ్చిగీ కొన్ని పిచ్చిగీతలు కనిపిస్తున్నాయి. పిచ్చిగీతలు కనిపిస్తున్నాయా? ఏదో పిచ్చి పిచ్చి గీతలు ఉన్నాయి కదా. ఏదో మూడు ఇలా గీతలు ఉన్నాయి, రెండు ఇలా గీతలు ఉన్నాయి. ఉంది ఇది ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ప్రపంచాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పృథ్వీని అనలేదు నేను. పృథ్వీ ప్రపంచంలో ఒక భాగం. ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఒక విశేష చేతనత్వ స్థాయి కలిగినటువంటి వ్యక్తుల సమూహం గురించి చెప్తుంది. ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తుల గురించి ప్రైమ్ మినిస్టర్ మీకు తెలిస్తే మీకు అంత ధైర్యంగా ఉంటుంది. అసలు వీడికి ప్రైమ్ మినిస్టర్ తెలుసు అంటేనే మీ పనులు జరిగిపోతూ ఉంటాయి అసలు కదా. అలాంటిది ఆ సంస్థ గురించి, దాని గురించి తెలిస్తే ప్రపంచంలో మీకు జరగని పని అంటూ ఉండదు, అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. కానీ ప్రైమ్ మినిస్టర్ యొక్క మనిషి అవ్వాలి, వీడు ప్రైమ్ మినిస్టర్ మనిషి అవ్వాలి అంటే, కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ మీకు తెలుసు అంటే, మీరు కాంగ్రెస్ మెంబర్ అయి ఉంటే మీకు పవర్ ఎక్కువ వస్తుంది. కాంగ్రెస్ లో మీరు భాగం అయి ఉండాలి, అంతే కదా, అర్థమవుతుంది కదా. అంచేత ఆ ప్రపంచ వ్యవస్థని శాసించేటటువంటి వ్యక్తుల యొక్క కార్యక్రమాలలో మీరు పాలు పంచుకోగలిగితే కేవలం పృథ్వీ గ్రహం మీదే కాదు ఇతర గ్రహాల మీద కూడా మీకు విలువ పెరుగుతుంది. అంత గొడవ ఎందుకు మాస్టర్, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా అవుతా చెప్పండి. నేనేం చెప్పలేను నాకు తెలియదు. అలాంటి క్లాసులు నేను చెప్పేటటువంటి మానసిక స్థితి నాకు లేదు. నాని ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటే ధన్నమని మీరు కిందకి లాగిస్తే, ఇదివరకు నేను కిందకి వచ్చాను, ఇప్పుడు నేను కిందకి రాను, వీలవుతే మీరు నాతో పాటు పైకి ఎగరండి, లేకపోతే తూర్పుటి కీడు తిరిగి దండం పెట్టండి. ఏందో ఆలోచించదు మన కిందికి అంతా మీ ఇష్టం. ఇంకేత పక్కన ఉన్నది జ్వాలాసూరి మహర్షి రాసినటువంటి పుస్తకాలు, ప్రపంచాన్ని శాసించేటటువంటి పుస్తకాలు. ప్రపంచము ఏ ఆధారంగా ఎటు వెళ్తోందో, ఏ గ్రహం ఎటు వెళ్తోందో, ఏ సూర్యుడు ఎటు వెళ్తున్నాడో, ధ్రువ నక్షత్రం ఎటు వెళ్తోందో, దాని భూత భవిష్య వర్తమానాలు ఏంటో తెలుస్తుంది ఆ పుస్తకాలు చదివితే. ఆ పక్కన ఈ శ్రీరామ శర్మ ఆచార్య పక్కన ఎవరున్నారు? అరవింద ఏం చెప్తాడని చెప్పాను నేను, దాన్ని బట్టి శ్రీరామ శర్మాచార్య ఏం చెప్తూ ఉండుంటాడు? ప్రపంచంలో భారతదేశం పాత్ర. మరి అరవింద ఏం చెప్తున్నాడు? పృథ్వీలో భారతదేశ పాత్ర. శ్రీరామ శర్మాచార్య ప్రపంచంలో భారతదేశ పాత్ర. ఇంత పెద్ద విజ్ఞాన సర్వస్వాన్ని మన దగ్గర ఉంచుకుని ఇంతకీ బిఏలో బీటెక్లో నాకు సీట్ వస్తుందా రాదా మాస్టర్? ఎందుకమ్మా బోడి చదువు, చదివిన ఒకటి చదవకైనా ఒకటి. కానీ దమ్ము ఉండాలి మీకు. ఈ విద్యను మేము నేర్చుకుంటే మొత్తము సృష్టిని శాసించగలము అని. అలాంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా సృష్టిని శాసించి ఇదంతా కాకమ్మ కబుర్లేనా అంటే, కింద ఒక అతను ఉన్నాడు కదా, నమ్మల పింఛం పెట్టుకుని మురళి వాయించుకుంటే మొత్తం ప్రపంచాన్ని భారతదేశాన్ని రెండింటినీ సాల్వ్ చేసాడు. ఇంకేత అది సంభవమే. ఏదైనా ఒక వ్యక్తి కావాలనుకుంటే అది సాధించగలడు అని. ఇదంతా చేస్తే మధ్యన త్రిభుజం వచ్చిపడింది కదా. ఈ త్రిభుజం ఏం చెప్తుంది? ఇదంతా మీరు నేర్చుకోవాలంటే మొట్టమొదటి మీకు ఇచ్ఛాశక్తి ఉండాలి. ఇది నేర్చుకోవాలి అనే కోరిక ఉండాలి. నేర్చుకోవాలని కోరుకుంటే సరిపోదు, దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇచ్చా జ్ఞానం ఉంటే సరిపోదు, మీకు దాన్ని ఆచరించగలిగేటువంటి క్రియాశక్తి ఉండాలి. అది అది కానీ ఇచ్చాశక్తి క్రియాశక్తి గందరగోళం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకి బ్రెయిన్ లో రెండు హాల్స్ ఉన్నాయి, ఒకటి కుడి ఒకటి ఎడమ. దాన్ని మనం కరెక్ట్ గా కనుక ఓరియంట్ చేసుకోగలిగితే ఈ మొత్తము మనం సాధించగలము. కానీ ఎప్పుడు సాధించగలం? క్లాస్ రూమ్ లోకి వెళ్ళి లెక్చరర్ ఏదో చెప్తా ఉంటే అది వినకుండా మనకి ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేస్తూ వెళ్ళాం అనుకోండి, లెక్చర్ పాఠం చెప్పగలడా? అంచేత ఏమన్నాను నువ్వు నూచెల్లి చేస్తాను కానీ నేను పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయను అన్నది నీకు అర్థమవుతే మన జీవితాలు మారిపోతాయి, అందరి జీవితాలు మారిపోతాయి.